భారతీయ చేతనత్వం యొక్క పరాకాష్ఠ ఈ ఓంకారం. తస్య వాచక ప్రణవ ఉపయోగించుకోవటం చేత కావటమే. ఆటమే అతి సూక్ష్మమైనటువంటి అతి చిన్న కణమే, ఉపయోగించుకుంటే ఆటం బాంబ్. ఉపయోగించుకోవడం చేత కాకపోతే ఎందుకు పనికిరానటువంటి కణము. ఏ అతి చిన్న కుర్రవాడైనా అవలీలగా ఉఫ్ఫను ఊదేస్తే ఎగిరిపోయేటటువంటి కణము, అంతేగా ఆటం అంటే. కానీ బాంబ్ అయినప్పుడు అది శక్తి, అనంతమైనటువంటి శక్తి. అంచేత ఈ శబ్దము యొక్క శక్తి ఇది భారతీయ అనుసంధానము, భారతీయ చేతనత్వ విజ్ఞాన అనుసంధానము అని మనం చెప్పుకోవచ్చు. దీన్ని అంటే రీసెర్చ్ పరాకాష్ఠ, సైన్స్ యొక్క పరాకాష్ఠ యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ అని చెప్తాం. ప్రతి సైంటిస్ట్ ఏం కోరుకుంటాడు అంటే ఫండమెంటల్ పార్టికల్ పట్టుకోవాలి, మూలకణాలు. మనకి కనిపించేటటువంటి ఈ జగత్ అనేక మూలకాలతో, ఎలిమెంట్స్తో తయారైంది అని చెప్తాం. కాల్షియము, హైడ్రోజను, ఆక్సిజను, క్లోరిను, బ్రోమిను, ఇలాగా ఒక 90-92 మనకి తెలుసున్న జగత్తులో ఉన్నాయి మూలకాలు అంటాం వీటిని. ఇతర గ్రహాలలో కూడా ఇలాంటివే ఉన్నాయి, దీన్ని మించి ఏమీ లేవు అనేటటువంటి ఒక నిర్ణయానికి మెల్లిమెల్లిగా శాస్త్రజ్ఞులు వస్తున్నారు. కానీ అంతటితో ఊరుకోలేదు శాస్త్రజ్ఞులు. ఈ 92 కూడా మూడు మూలకణాలతో తయారు చేయబడ్డాయి, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అని చెప్తాం మనం. ఇంకా పరాకాష్ఠకు వెళ్ళి ఏ ఒక్కదాని వల్ల ఈ మూడు కూడా తయారయ్యాయో పట్టుకోగలిగాం అనుకోండి, కెమిస్ట్రీ యొక్క ది ఎండ్. ఫిజిక్స్ ఏం చెప్తుంది, ఎలక్ట్రిసిటీ ఉంది, అయస్కాంత శక్తి ఉంది, యాంత్రిక శక్తి ఉంది, రకరకాలైనటువంటి శక్తులు ఉన్నాయి. ఫిజిక్స్ యొక్క పరాకాష్ఠ ఎప్పటికెళ్తుంది అంటే ఒకే ఒక శక్తిలో ఇవన్నీ ఉంది అని నిరూపించగలిగితే. ప్రస్తుతం ఎక్కడి వరకు వచ్చారు సైంటిస్టులు, ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాల ద్వారా అన్ని శక్తులు ఏర్పడతాయి. కానీ ఇంకా రెండు ఉన్నాయి అక్కడ. ఈ రెండు కూడా ఏ ఒక్క దాంట్లో అయినా కలిసిపోయాయనుకోండి, ఫిజిక్స్ యొక్క పరాకాష్ఠ అంటే ఒకటి ఒకటి ఒకటి. కానీ మన శబ్దాలలో యూనివర్సిటీ అంటే అర్థం ఏంటి, వెర్సిటీ అంటే డైవర్షన్, అనేకము, వెర్సటైల్ మ్యాన్ అంటాం కదా ఇంగ్లీష్లో. వెర్సటైల్ మ్యాన్ అంటే వాడు అన్ని ఫీల్డ్స్లోనూ వాడికి జ్ఞానం ఉంది, చేతనత్వం ఉంది. మరి యూనివర్సిటీ అంటే ఈ అనంతమైనటువంటి అనేకత్వములో ఏకత్వాన్ని తెలిపేటటువంటి సంస్థ అని అర్థం. అసలు పేరే అది, పేర్లు మనం కరెక్ట్గానే పెట్టుకుంటాం, తెలీదు అవేంటో. విశ్వవిద్యాలయము తెలుగులో, సంస్కృతంలో యూనివర్సిటీకి ఏమంటాం, విశ్వవిద్యాలయం అంటాం. విద్య తెలుస్తుంది కదా మీకు, ఆలయము, నిలయము, విద్య దొరికే లభించే చోటు. ఏ విద్య లభించాలి మీకు, విశ్వాన్ని నడిపించేటటువంటి శక్తి యొక్క విద్య ఎక్కడ జరుగుతుందో అది విశ్వవిద్యాలయం. సైన్స్ కాలేజ్ ఆఫ్ సైన్స్, సైన్స్ చెప్పబడుతుంది. కాలేజ్ ఆఫ్ కామర్స్, కామర్స్ చెప్పబడుతుంది, అంతే కదా. మరి విశ్వవిద్యాలయంలో ఏం చెప్పాలి మీరు, విశ్వము గురించి చెప్పాలి, అది తప్ప మిగతా అని చెప్తున్నాం. విశ్వం గురించి మీరేం నేర్చుకుంటున్నారు విశ్వవిద్యాలయాల్లో, కానీ దానికి పేరు ఎందుకు పెట్టామని మాత్రం ఆలోచించాం. యూనివర్సిటీ అనే పేరు ఉన్నా విశ్వవిద్యాలయం అర్థం ఏమిటంటే విశ్వాన్ని నడిపించే నడిపించేటి ఏకైక శక్తి లేకపోతే ఆత్మచేతనము. యూనివర్సిటీ అన్న వెర్సిటీ అనంతములో అనంతమైనటువంటి విద్యలలో ఉన్నటువంటి యూనిటీని గుర్తించేటటువంటి నిలయము విశ్వ విద్యాలయము. అది భారతీయుల యొక్క చేతనా విజ్ఞానం యొక్క పరాకాష్ఠ పరిపూర్ణత్వము. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే అనేటువంటి ఓ అద్భుతమైనటువంటి ఫార్ములా. పరిపూర్ణములోంచి పరిపూర్ణం ఎలా ఉద్భవిస్తుందో అనేటటువంటి ప్రశ్న మనకి విత్తనాలను చూస్తే తెలుస్తూ ఉంటుంది. ఓ విత్తనంలో పరిపూర్ణమైనటువంటి వృక్షం ఉంది, మళ్లీ విత్తనాలు వస్తాయి, ఆ విత్తనాల్లో వృక్షం మొత్తం ఉంది. అలా ఎన్ని వృక్షాలు ఉన్నాయి? మనిషి ఒక మనిషి యొక్క డూప్లికేట్సే కదా ఇదంతాను, మనిషి యొక్క రిప్లికాసే కదా. ప్రకృతిలో ప్రతీది కూడా మల్టిప్లై అవుతుంది, ప్రతిదీ మల్టిప్లై అవుతుంది. గడ్డి దగ్గర నుంచి కోసి పారేస్తాను, మళ్ళా వర్షపు చినుకులు పడతాయి, మొలకెత్తిస్తుంది. అంచేత ప్రకృతిలో ఉన్నటువంటి సార్వత్రికమైనటువంటి యూనివర్సల్ నాలెడ్జ్ ఏంటి అంటే సృష్టి స్థితి లయము. ఇది ప్రకృతి యొక్క పరాకాష్ఠ. ప్రకృతిని మీరు అర్థం చేసుకోవాలి అంటే ఈ మూడు అర్థం అవ్వాలి మీకు. సృష్టించటము ఎలా, సృష్టించబడుతున్న దాన్ని నిలపటం ఎలా, స్థితి నిలిపిన దాన్ని లయం చేయటం ఎలా. సృష్టి స్థితి లయము ఇది విశ్వవిద్యాలయాల యొక్క పరాకాష్ఠ. కనుక ఆ విశ్వవిద్యాలయాన్ని నడిపేటటువంటి వ్యక్తి ఈ మూడు తెలియాలి, సృష్టించుట స్థితి లయము. దాటిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని ఇంకో పేరు పెడతారు. గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవు మహేశ్వరు. అంచేత గురువు అనేటటువంటి పదము ఈ టెక్నిక్ తెలిసినటువంటి వ్యక్తులకే మాత్రమే మనం చెప్పాలి. గురువులు సమర్థ సద్గురువులు కేవలము ఈ మూడు తెలుసున్నటువంటి ఈ మూడు నియమాలను ఉపయోగించుకోగలిగేటటువంటి వ్యక్తిని ఒక సంస్థగా డెవలప్ చేసింది భారతదేశం. మిగతా చోట్ల ఉన్నారు మహాత్ములు, లేకపోలేదు తెలిసిన వాళ్ళు. కానీ దీనిని ఏ విధంగా అవుతే ఒకటో క్లాసు, రెండో క్లాసు, మూడో క్లాసు అని మనం చదువుకుని ఒక స్థితికి చేరుతాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఖచ్చితంగా ఆ స్థితికి చేరుకోవచ్చు అని ఒకడు స్కూల్ పెట్టాడు అనుకోండి, ఇది నేర్పుతాను నేనని. మిగతా వాళ్ళు మిగతా వెర్సిటీస్ అన్నీ పెట్టారనుకోండి, ఎందులో చేరుతారు మీరు? అంతే కదా. ఇప్పుడు కూడా మీరు ఎందుకు చేరటం లేదు అంటే అలా చెప్పేవాళ్ళు లేరు. కనుక చెప్పేవాళ్ళు ఉంటే ఎవడు కూడా ఈ సర్వజ్ఞత్వాన్ని, సర్వసమర్థతను, సర్వవ్యాపకత్వాన్ని వదిలేసుకుని మాకేం అక్కర్లేదండి, మేమింత ఇంగ్లీష్ నేర్చుకుంటాం, మేమింత ఫిజిక్స్ నేర్చుకుంటాం, మేమింత కెమిస్ట్రీ నేర్చుకుంటాం, మేమింత ఇంజనీరింగ్ నేర్చుకుంటాం అనం మనం. కానీ ఇందుకు దాని గురించి మనం పట్టించుకోవటం లేదు అంటే ఘంటాపదంగా ఖచ్చితంగా ఈ విద్య నేను నీకు నేర్పుతాను. ప్రపంచాన్ని నుంచి నడిపేటటువంటి ఆ చేతనత్వపు యొక్క విజ్ఞానాన్ని నేను మీకు నేర్పిస్తాను అనగలిగేటటువంటి సంస్థ లేదు. అంటే అందరం అక్కడికి పరిగెడతాం, ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టడానికి రెడీ కదా. ఇది సంభవమే అని ఇప్పుడు మనకు అర్థమవుతోంది. మొట్టమొదటిసారి కరెంటును కనిపెట్టినటువంటి వ్యక్తి దీనివల్ల సంపూర్ణ ప్రపంచానికి లైట్ ఇవ్వవచ్చు అంటే విక్రయించారు, హేళన చేశారు, ఆఖరికి ఆత్మహత్య చేయించుకునేటటువంటి స్థితికి తీసుకెళ్లారు. చేసుకున్నాడో లేదో నాకు గుర్తు రావటం లేదు, చేసుకునే ఉండొచ్చు కూడా. చాలా విచిత్రమైనటువంటి మానవులం మనం. ఎవడైనా ఏదైనా ఒక కొత్తదాన్ని మనకు అందజేస్తే పనికొచ్చేది, ముందు వాడిని చంపేస్తాం. చంపేశాక వాడు కనిపెట్టినటువంటి విషయాన్ని ఉపయోగించుకుంటాం. సైన్స్ లో మాత్రం ఇది కరెక్టే. చాలా మంది ఆత్మహత్య చేసుకున్నటువంటి సైంటిస్టులు నాకు తెలుసు. మీరు పట్టించుకోరుగా దాన్ని. ప్రచారంలో ఆఖరికి న్యూటన్ కి లెబినిజ్ అనేటటువంటి శాస్త్రజ్ఞుడికి పోటీ పడింది, వాడు ఆత్మహత్య చేస్తున్నాడు, న్యూటన్ ఆత్మహత్య చేసుకోలేదు. ఇంతే ఎంతలాగా వాళ్ళని ఏడిపించి ఉంటే మానవులు వాడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడు. ఎందుకు ఇది చెప్తున్నాను నేను, జ్ఞానం యొక్క పరాకాష్ఠ క్రమబద్ధమైనటువంటి విజ్ఞానం ఎక్కడైతే లేకపోతుందో, చాలా జాగ్రత్తగా నేను చెప్పేది ఒక భయంకరమైనటువంటి సత్యం నేను చెప్పబోతున్నా మీకు. మీకు నచ్చదు అది, ఎలాగో రుచించదు ఆ సత్యాలు. కానీ రాబోయేటటువంటి కాలంలో రాబోయేటటువంటి విశ్వవిద్యాలయాలు తగు ప్రమాణంలో నాటుకోబడాలి అంటే ఈ సత్యాన్ని మీరు గుర్తించాలి. మనిషే గురువుల్ని హత్య చేశాడు. గురువులని అంటే నేను ఏమని చెప్తున్నాను, ఈ సర్వజ్ఞత్వము సర్వవ్యాపకత్వము సర్వసమర్థత అన్నటువంటి గురువులు చనిపోవటానికి కారణము మనుషులే. లేకపోతే వాళ్ళు చావాల్సిన అవసరం లే. వాళ్ళు మృత్యువుని జయించిన వాళ్ళు. అందులో మీకేమైనా డౌట్ ఉన్నదా? మీ యొక్క రోగాలు తీసుకుని మేము బాధపడుతున్నాం, బాధపడవచ్చు, అది వేరే విషయం. చనిపోవలసిన అవసరం లేదు. ఓ తండ్రికి 20-70 కోట్లు ఉన్నాయి, వాడి కొడుకు 80-90 లక్షలు అప్పు చేశాడు, తండ్రి 90 లక్షలు తీర్చేస్తాడు. కొడుకు నాశనం అయ్యాడని ఏడవచ్చు, కానీ 90 లక్షలు తీర్చడం అంత కోటీశ్వరుడికి ఏమవుతుంది? కోటీశ్వరుడు బాధపడతాడా నాకమ్మో 90 లక్షలు పోయాయని? వాడేం బాధపడ. మరి సర్వసమర్థమైనటువంటి గురువు బాధపడతాడనేటటువంటి పిచ్చే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. బాధపడవచ్చు, అది వేరే విషయం. ఇప్పుడు కొడుకు కరెక్ట్ మార్గంలో లేడు, వాడు అప్పులు నేను తీర్చాలి, వాడు అధ పనులు చేస్తున్నాడు, అదంతా వేరే విషయం. కానీ దాన్ని తీర్చడం వల్ల ఈ సర్వసమర్థమైనటువంటి వ్యక్తిత్వానికి ఏదైనా లోపం వస్తుందా? రాదు. లోపం ఎందువల్ల వస్తుంది అంటే నిరాశ చెందేవాడు, నేను ఎంత చెప్పినా కూడా నేను అడిగినది మీరు స్వీకరించటం లేదు, నేను చెప్పింది మీరు ఉపయోగించుకోవటం లేదు, ఓ సిద్ధిసాయి దగ్గరికి కానీ ఓ సత్యసాయి దగ్గరికి కానీ, కాలేజ్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అని ఆయన మెడికల్ కాలేజెస్ అవి ఉపయోగి పెడితే మీరు వెళ్ళి అడుగుతున్నారు తప్ప ఒక్కడు సత్యసాయి దగ్గరికి వెళ్ళి మీలాగా నేను అవ్వాలని ఉంది, దానికి మెథడ్స్ చెప్తారా? 12 కూడా అడిగారు. అది హిమాలయాల మీద కూర్చోబెట్టాడు ఆయన వాళ్ళని తీసుకెళ్లి, నిజంగా హిమాలయాల మీద కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి వాళ్ళకి అక్షయపాత్ర ఇచ్చాడు. ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు హిమాలయాల మీద, వాళ్ళ సాధన చేసుకుంటూ. అంటే అడిగిన వాళ్ళకి ఆయన చేసింది చేసేదేనే, చాలా ఉన్నాయి ఆయన చేసినవి. అడిగింది ఎవరు? వాళ్ళు అడిగితే ఎక్కడ కూర్చోబెట్టాడు వాళ్ళని? మీలాగా మేము కోటీశ్వరం అయిపోవాలి, బాంబేలో మాకు పెద్ద బిల్డింగ్ ఉండాలి అని అడిగితే ఆయన ఏం చేస్తాడు? ఇవ్వగలడు. మన కర్మ దానికి అనుగుణ్యంగా ఉంటే చేయగలడు కూడా. ఇది అర్థం చేసుకోండి, పరమ గురువులు మన నుంచి దూరం అయిపోవటానికి కారణము వాళ్ల ప్రేమ రాహిత్యం కాదు, మన యొక్క మూర్ఖత్వం. ప్లస్ మన మూర్ఖత్వం యొక్క పరాకాష్ఠ ఎంతవరకు వెళ్ళిపోయిందంటే గురువుల్ని మనం దగ్గరికి రానివ్వం. మీరు చాలా జాగ్రత్తగా ఇప్పుడు చెప్తున్నటువంటి విషయాలు అర్థం చేసుకోండి. దీనిని సవరించటానికి ఇప్పుడు మనం తగు ప్రయత్నాలు చేయకపోతే అసలు సమర్థులైనటువంటి గురువులని మనము సమీపించి వాళ్ల దగ్గర ఈ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించవచ్చు అని కూడా మర్చిపోతాం మనం. ఇంకా అది మర్చిపోతే ఇంకా చేయగలిగేది ఏం లేదు. ఇంకా అది కూడా అసలు ఇలాంటి విద్య ఉంది అన్నదే మర్చిపోయాం అనుకో మనం, ఇంకా దాని గురించి మనం ఏం గందరగోళం పడతాం? ఈ విద్య వేద విద్య. వేదము అనేది మీరు 4 మంత్రాలు చదివేసి, పురుష సూక్తం చదివేసి, శివ సూక్తం చదివేసి, మంత్రపుష్పం చదివేస్తే వేదం అయిపోయింది అనుకుంటే అట్ట, ఏబీసీడీలు చదివేసి ఇంగ్లీష్ వచ్చింది అనుకుంటేనే. ఇది చాలా స్పష్టంగా అవగాహన చేసుకుంటే ఎప్పుడైతే మీరు ఈ ఫండమెంటల్స్ మీద బాగా కృషి చేసి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించడానికి మీలో ఆర్తి వస్తుందో గురువే వెతుకుంటూ వస్తాడు. భారతీయ ఆధ్యాత్మికత యొక్క సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే చేతనత్వం యొక్క పరాకాష్ఠ, పరిపూర్ణమైనటువంటి జ్ఞానము, దేనినైతే మించి మీకు ఎక్కడా ఏమీ లభించదో, ది ఎండ్ ఆఫ్ ఆల్ వేదము, నాలెడ్జ్ యొక్క అంతము వేదాంతము. వేదాంతము అంటే ఇట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది నాలెడ్జ్. వేద అంటే నాలెడ్జ్, అంతము మీన్స్ ఎండ్. అంచేత వేదాంతం అంటే ఇదంతా ఏం లేదు ఏం లేదు ఏం లేదు అంటాం కాదు, ఇదంతా తెలుసుకుని ఆ పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించేటటువంటి శక్తి శబ్దములో ఉన్నది, ఓంకారములో ఉన్నది అని చెప్పినటువంటి ఫస్ట్ పాయింట్ చెప్పాను నేను మీకు. సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నాను నేను, ఈ పరిపూర్ణమైనటువంటి ఓంకారంలో ఉన్నటువంటి జ్ఞాన విజ్ఞానాన్ని మీరు సాధించటానికి దాని విషయం గురించి తెలుసున్నటువంటి వ్యక్తిని పట్టుకోవాలి మీరు. అంతేగా, కెమిస్ట్రీ నేర్చుకోవాలంటే కెమిస్ట్రీని పట్టుకోవాలి, ఇంజనీరింగ్ నేర్చుకోవాలంటే ఇంజనీరింగ్ పట్టుకోవాలి, డాక్టర్ అవ్వాలి అంటే డాక్టర్ని పట్టుకోవాలి. మరి సర్వజ్ఞత్వాన్ని, సర్వవ్యాపకత్వాన్ని, సర్వసమర్థతను పట్టుకోవాలి అంటే వేద విజ్ఞానాన్ని పట్టుకోవాలి మీరు. ఈ వేద విజ్ఞానాన్ని మీరు పట్టుకోవాలి అంటే, ఈ వేదము యొక్క బ్యాక్గ్రౌండ్ని మీరు అర్థం చేసుకోవాలి అంటే, సూర్యుడు తప్ప ఇంకొక దారి లేదు, యు హ్యావ్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది సన్. సూర్య ఆత్మ జగత సృష్టిశ్చ. మరి ఆ సూర్యుడిని మనం ఎక్కడి నుంచి పట్టుకుంటాం, ఎలా పట్టుకుంటాం, దానికి కూడా ఆ పరమ అనుగ్రహాన్ని కురిపించేటటువంటి ఆ పరమ కారుణీకులైనటువంటి ఋషులు చాలా సింపుల్ టెక్నిక్ చెప్పారు. శబ్ద బ్రహ్మన్, క్రియేటివిటీ, సృజనాత్మకత, జ్ఞానం యొక్క సోర్స్ నీలోనే ఉంది. నువ్వు బయట వెతుక్కోకు, బయట దొరికేది ఏది పరిపూర్ణమైనది కాదు. పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఎక్కడుంది అంటే నీలోనే ఉంది. కానీ ఏ నీలో ఉంది, నేను అనేటటువంటి నామరూపాలతో చెలిస్తున్నటువంటి ఈ తరంగాలలో లేదు. నువ్వు ఎప్పుడూ ఈ శరీరాన్ని నేను అనుకోకు. ప్రతి గురువు ఎన్ని చెప్తాడు, ఈ 5½ అడుగులు 6 అడుగుల శరీరాన్ని నువ్వు గురువు అనుకుంటే భ్రమిస్తున్నావు. ఈ గురువు సర్వవ్యాపకుడు, సర్వసమర్థుడు, సర్వజ్ఞుడు. ఈ మూడు కాకుండా ఈ సర్వజ్ఞత్వాన్ని, సర్వవ్యాపకత్వాన్ని, సర్వసమర్థత అనేటటువంటి అతి ప్రాకృతిక నియమాలను చాలా జాగ్రత్తగా దీన్ని అండర్లైన్ చేసుకోండి. సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత అన్నవి న్యాచురల్ లాజ్, ప్రాకృతిక నియమాలు. మరి గురువు ఏం చేస్తాడు అంటే ఆ ప్రాకృతిక నియమాలను ఉపయోగించటం తెలుసు వాడికి. కెమిస్ట్రీ వాడికి కెమిస్ట్రీ నియమాలను ఎలా ఉపయోగించుకోవటం తెలుసు. కెమిస్ట్రీ నియమాలు ప్రాకృతికమైనవి, ఇంజనీరింగ్ నియమాలు ప్రాకృతికమైనవి, ఫిజిక్స్ నియమాలు ప్రాకృతికమైనవి, ఎకానమిక్స్ నియమాలు ప్రాకృతికమైనవి. ఎప్పుడైతే ప్రాకృతికమైనవి పట్టుకుంటారో దాన్ని సైన్స్ అంటాం, ఎప్పుడైతే ప్రాకృతిక కాని నియమాలను మీరు ఆచరిస్తున్నారో దాన్ని ఆర్ట్స్ అంటాం. ఈ కాల భాష అది. అంచేత ఎకానమిక్స్ సైన్స్ అని ఎందుకు అన్నామంటే దాని యొక్క న్యాచురల్ లాజ్ మనం ఇంకా పట్టుకోలేదు. ఎందుకు పట్టుకోలేదు న్యాచురల్ లాజ్? మనం మాట్లాడినంతా కూడా మ్యాన్ మేడ్ ప్రోడక్ట్స్ యొక్క ఎకానమీ మాట్లాడుతున్నాం. మీరు కాస్త వేదిక్ ఎకానమీ, వేదిక్ అగ్రికల్చర్, వేదిక్ హెల్త్ అని అంటూ ఉంటాడే మహర్షి, ఆ అంతరార్థాన్ని అర్థం చేసుకోండి. ఎక్కడ ఆ వేదిక్ అనే శబ్దాన్ని మీరు అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఎకానమీ ఉంది మన శరీరంలో, ఎకానమీ ఉంది, అత్యద్భుతమైనటువంటి ఎకానమీ ఉంది. కానీ ఆ అత్యద్భుతమైనటువంటి ఎకానమీ మనం ఉపయోగించుకోం. ఎకానమిక్స్ దేనికి ఉపయోగించుకుంటున్నాం? మనీ గొప్పదా, రూపాయి గొప్పదా, డాలర్ గొప్పదా? డాలరు మ్యాన్ మేడే, రూపాయి మ్యాన్ మేడే, అది వేదిక్ కాదు, న్యాచురల్ గా ఉండాలి. అందుకే ధనం, న్యాచురల్ ధనానికి ఏం చెప్తాం, ధనం ఇంద్ర, ధనం వాయు. ప్రకృతిలో ఈ వాయువు ధనము, ఈ ప్రాకృతికమైనటువంటి శక్తులు ధనము. కుబేరుడు ఈ ధనానికి అధిపతి. ఈ ధనాన్ని వెంకటేశ్వర స్వామి ఆకర్షించాడు. అప్పుగా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే, అప్పుగా ఎప్పుడిస్తావు నువ్వు, నీ దగ్గర అది లేకపోతే, తప్పితే అది పొందే అర్హత లేకపోతే. ఈ యుగ ధర్మంలో డబ్బు యొక్క ప్రాకృతిక నియమాలు తెలియదు కనుక వెంకటేశ్వర స్వామి మాత్రం ఏం చేయగలడు బాబు, అప్పే తీసుకోవాలి. ఓపెనింగ్ లేదుగా, కరెంట్ కనెక్షన్ లేదు, ఏం చేస్తాడు? కొంచెం ఆ గందరగోళాన్ని ఇంకా ఉంది, కానీ మీరు అర్థం చేసుకోగలిగితే వేద అనే పదానికి ప్రాకృతిక నియమాల యొక్క సంహిత అని అర్థం. ప్రాకృతిక నియమాల యొక్క సంహిత. ప్రాకృతిక నియమాలు ఏ మనిషి సృష్టించినవి కాదు, అందులో మనకు డౌట్ లేదు కదా. ప్రాకృతిక నియమాలు ఏ మనిషి సృష్టించలేదు కనుక వేదాలు అపౌరుషేయాలు. వేదాలు అపౌరుషేయాలు. అపౌరుషేయాలు అంటే ఏ మనిషి దాన్ని సృష్టించలేదు. మరి దీనికి సోర్స్ ఎక్కడ ఉంది? ఈ సృష్టికి ఆది అంతము ఆరంభము ఏదైనా ఉంటే లేదు. అనాది, దెర్ ఇస్ నో బిగినింగ్. అనంతము అంటే అంతము లేదు అని అర్థం. అనంతం అంటే అర్థం అది, ఇన్ఫినిట్ అంటే అంతం లేదు. అనాది అనంతము. ఇది ప్రకృతి నియమాల యొక్క గొప్పతనం. ప్రకృతి నియమాలకు ఆది అంతం ఏం లేదు. ఆ పరిస్థితులు వస్తే ఆ నియమం అక్కడ పనిచేస్తుంది. నిప్పులో వేలు పెడితే కాలుస్తుంది. నిప్పు పక్కన ఉంది, నువ్వు పక్కన ఉన్నావు వేడినిస్తుంది. ఇంకాస్త దూరం ఉన్నావు వెలుతురిస్తుంది. ఇది నిప్పు యొక్క లక్షణం. ఇంకా నువ్వు నిర్ణయించుకోవాలి ఏం చేస్తావు. నిప్పులో చేపెడేస్తావా, నిప్పు దగ్గరగా కూర్చుని దాని వేడిని కూడా పొందుతావా, లేదో నిప్పుకు దూరంగా ఉంది వేడి కూడా అందనంత దూరంగా ఉంటే నీకు వెలుతురిస్తుంది, అంతే కదా. ఈ నియమము ఎప్పటి నుంచి ఉంది? అనాది. ఈ నియమం ఎప్పటి వరకు ఉంటుంది? అనంతము. ఈ అనాది అనంతము అయినటువంటి ప్రాకృతిక నియమాల యొక్క సంహితను వేదము అంటాం. అంచేత ఈ వేదము, ఈ సంహిత, ప్రాకృతిక నియమాల యొక్క సంహిత తెలిసినటువంటి గురు పరంపర ఒకటి అనాదిగా అనంతముగా ఉన్నది అని కూడా భారతదేశపు యొక్క ఋషులు దర్శించారు. అంచేది ప్రాకృతిక నియమాలు, ఈ వేదాలు నాశనం అవ్వవు. మనిషి నాశనం అయిపోతే అయిపోవచ్చు, పృథ్వీ గ్రహం నాశనం అయిపోతే నాశనం అయిపోవచ్చు. వేదాలు ఏం నాశనం అవుతాయి? ప్రాకృతిక నియమాలు ఏం నాశనం అవుతాయి? మళ్లీ ఎవడో కరెంటు కనిపెడితే మళ్లీ ఆ నియమాలన్నీ వచ్చేస్తాయి. కరెంటు ఉపయోగించుకోవడం మానేశం. ఐన్స్టీన్ ని కొంతమంది ప్రెస్ రిపోర్టర్స్ అడిగారట, థర్డ్ వరల్డ్ వార్ గురించి మీ ఉద్దేశం ఏంటని. థర్డ్ వరల్డ్ వార్ గురించి నేను ఏమీ చెప్పలేను బాబు, ఫోర్త్ వరల్డ్ వార్ గురించి ఖచ్చితంగా చెప్పగలనన్నట్ట. భలే ఉత్సాహం వచ్చింది వాళ్ళకి, ఎక్స్ట్రా పాయింట్ దొరికింది. అసలు థర్డ్ వరల్డ్ వారే వద్దు మురు అంటూ ఉంటే ఈ ఐన్స్టీన్ ఏంటి ఫోర్త్ వరల్డ్ వార్ గురించి చెప్తాను. ఏం చెప్పేట ఐన్స్టీన్ అంటే ఏం లేదు, ఫోర్త్ వరల్డ్ వార్ మాత్రం కర్రలు రాళ్లతో కొట్టుకుంటారు. ఇంచేంటే థర్డ్ వరల్డ్ వార్ వచ్చాక ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి సైన్స్ నాశనం అయిపోతుంది. ఆ సైన్స్ తెలిసిన వాళ్ళు నాశనం అయిపోతారు. ప్రకృతి మొత్తము కూడా సబీజంగా నిర్మూలంగా నాశనం అయిపోయి జ్ఞానం అంతా పోతుంది కనుక సైంటిఫిక్ నాలెడ్జ్. మళ్లీ మనం ఆదిమ స్థితికి వెళ్ళిపోతాం గనక ఇంకా మిగిలేది కర్రలు రాళ్లే కదా, దాంతో కొట్టుకుంటారు అన్నాడు. ప్రాకృతిక నియమాలు అప్పుడు ఉంటాయి, కర్రలు రాళ్లు పెట్టుకుని ఫోర్త్ వరల్డ్ వారు కొట్టుకున్నాక మళ్ళా సెవెంత్ వరల్డ్ వారు ఎయిత్ వరల్డ్ వారు మళ్ళీ ఆటం బాంబ్స్తోనే కొట్టుకుంటారు మళ్ళీ. అంటే ఆ నియమాలు, ఆ ప్రాకృతికమైనటువంటి వేదము, ఆ అపౌరుషేయమైనటువంటిది, ఈ సంహిత ఉందే ప్రాకృతిక నియమాల సంహిత, ఎప్పుడు నాశనము కాదు. అంచేత వేదాలను ఏమంటాం మనం? పురాతన కాలంలోనూ అలాగే ఉంది, ఇప్పుడు ఇలాగే ఉంది, రాబోయే కాలంలోనూ అలాగే ఉంటుంది. సనాతన, శాశ్వత, నిత్య నూతన, ఎటర్నల్ వాల్యూస్, పోవవి పోవవి. అంత అద్భుతమైనటువంటి ప్రాకృతిక నియమాలు తెలుసున్న వాళ్ల యొక్క జీవిత విధానం ఎలా ఉంటుంది? అదొక క్వశ్చన్ మార్కే. మనం అంత ఈజీగా చెప్పలేము అది. ఇంచంటే వాడికి తెలిసినన్ని నియమాలు మనకి తెలియదు. మనకి తెలిసినటువంటి శక్తులతోనే మనం ఇంత గందరగోళం చేసేయగలుగుతూ ఉంటే వాడికి అనంతమైనటువంటి నియమాల మీద అపారమైనటువంటి కంట్రోల్ ఉంది. ముంచేత ఒక గివెన్ సిచ్యువేషన్లో, ఒక విశేషమైనటువంటి పరిస్థితుల్లో వాడు ఏం చేస్తాడు అన్నది నువ్వు చెప్పగలిగావనుకో, ఖచ్చితంగా వాడు వేద విధుడు కాదు. ఇంచేత గురువు ఎలా ఉండాలి? మీరు అనుకున్నట్టు ఉంటే మాత్రం ఖచ్చితంగా వాడు గురువు కాదు, వాడు పొలిటీషియన్, ఆధునిక పొలిటీషియన్. ఎందుకంటే ప్రజాభిప్రాయానికి అనుగుణ్యంగా జీవిస్తాడు. ప్రజాభిప్రాయానికి అనుగుణ్యంగా మాత్రం ఏ గురువు జీవించలేడు. ఎందుకంటే ఆనాటి ప్రజలకు ఆనాటిలో ఉన్నటువంటి దేశకాల పరిస్థితుల గురించి మాత్రమే తెలుసు. అది కూడా ఎంత తెలుస్తుంది? అతి తక్కువ. వాడి జీవితావసరాలకి సరిపోయేటటువంటి నియమాలు మాత్రమే వాడికి తెలుసు. ప్రాకృతిక నియమాలు అసలు వాడికి తెలియవు. మనకేం ప్రాకృతిక నియమాలు తెలుసా చెప్పండి, ఎలక్ట్రిసిటీ యొక్క నియమాలు మనకు తెలుసా? ఉపయోగించుకుంటున్నాం. ఉపయోగించుకోవటం వేరు, మీకు తెలుసా ఆ నియమాలు? ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తెలుసు, ఎంత తెలుసు? ఎలక్ట్రిసిటీ యొక్క అన్ని నియమాలు తెలుసా? ఇంకా కనిపెడుతున్నారు, ఇంకా కనిపెడుతున్నారు. ఏమో ఎంత కనిపెడతారో, స్టెప్ బై స్టెప్ కనిపెడుతూ ఉంటే బ్యాటరీ నుంచి ఇదంతా వచ్చింది, ఇక్కడ నుంచి కంప్యూటర్ వచ్చింది, కంప్యూటర్ నుంచి సోలార్ బ్యాటరీస్ వస్తే అక్కడ నుంచి అక్కడికి వెళ్తాం, ఎక్కడికి వెళ్తాం, ఎక్కడికి వెళ్తాం, ఎక్కడికి వెళ్తాం. కానీ ఇదంతా కూడా ఏంటి? ఎలక్ట్రిసిటీ యొక్క ప్రాకృతిక నియమాల యొక్క చింతన, ఎనాలిసిస్, విశ్లేషణ. అలా అన్ని ఫీల్డ్స్లోనూ మొత్తము తెలుసున్నటువంటి ఒక ఋషి. జీవితము ఎలా ఉంటుంది? ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోలేరు, అది అసంభవం. అది వాళ్ళ జీవిత విధానమే అనూహ్యమైనది. అసలు దాని గురించి ఆలోచించడానికి ప్రయత్నించకూడదు. మనం మనం ప్రయత్నించి పట్టుకున్నాము అని మీకు అనిపించింది అనుకోండి, మనంత మూర్ఖులు ఎవరు ఉండరు. కానీ మనం ఏం చేస్తాం వాళ్ళని? మేము ఎలా చెప్తామో అలా మీరు జీవించండి, పాపం దానికి ఒప్పుకుంటారు వాళ్ళు. శిర్డి సాయిని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టారు? ఓ మాలపల్లిలో. మాలపల్లిలో ఉండటం తప్పని నేను అంటలే. అటువంటి వ్యక్తి ఎక్కడుండాలని అసలే, యాక్చువల్గా అదే ఆలోచించండి మీరు. ఆ స్థాయి వ్యక్తి మీ యొక్క ఒక కుష్ఠుని నయం చేసేస్తే ఆ కాలంలో మరి ఆ డాక్టర్కి ఎంత డబ్బు ఇవ్వాలి, ఎంత పేరు వస్తుంది? మరి అలాంటి ఎన్ని వ్యాధుల్ని ఆయన నయం చేశాడు? మరి ఆయన ఎంత కోటీశ్వరుడు అవ్వాలి? ఎలాంటి ప్యాలెసెస్లో ఉండాలి? ఎక్కడున్నాడు? కూలిన గోడలు కలిగింది ఒక మస్జిద్లో ఉన్నాడు, అంతేగా. మీకేమిచ్చాడు? రోజుకి 500-600 రూపాయలను డిస్ట్రిబ్యూట్ చేసేవాడు. అది తెలుసు కదా మనకి, మన కళ్ళారా చూశాం కదా. మనం చూడకపోతే మన తాతలు చూశారు. ఈ యుగం వాడే ఆయన, ఈ కాలపు వాడే. ఆయన కట్టుకున్న బట్టలు ఎలాంటివి? ఎలాంటివి? చిరిగిపోయినవి. అంచేత గురువుని హత్య చేసిన వాళ్ళు ఎవరు? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గురువులు కానీ ఆ సర్వ విధుల్ని కానీ మీరు ఉపయోగించుకోలేకపోతే, మీరు కావలసినట్టు వాళ్ళని జీవించమంటే గురువు దగ్గర నుంచి ఆ జ్ఞానం నాదు. అందువల్ల ఆ సాధనా విధానం ఏమిటి అంటే, కళ్ళు మూసుకుని మీ లోపల ఉన్నటువంటి ఆ సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వసమర్థుడు అయినటువంటి ఆ చేతనత్వము. ఏమిటా చేతనత్వం అంటే ఆకాశమే. మనం కళ్ళు మూసుకుని చూసేది చిదాకాశం. రకరకాల ఆకాశాలు, ఆకాశాల పేర్లు ఎందుకు పెట్టుకోవటం? ఈ ఆకాశాన్ని వశిష్ట వేదిక అంటాం, ఆ ఆకాశాన్ని యాజ్ఞవల్క యజ్ఞ మండపం అంటాం. ఉన్నది ఖాళీ జాగాయేగా. మనం ఎలా ఉపయోగించుకుంటాము దాన్ని బట్టి దాని యొక్క స్థాయి మారుతుంది. అంచేత ఆ సార్వత్రికమైనటువంటి అనంతమైనటువంటి అపారమైనటువంటి ఆ వేదము, జ్ఞానము మీ లోపల దొరుకుతుంది, మీకు బయట ఎక్కడా దొరకదు. అది మళ్లీ భారతీయత యొక్క పరాకాష్ఠ. ఎక్కడ వెతుక్కోవాలి మీరు? ఎక్కడ వెతుక్కోవాలి? ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రాకృతికమైనటువంటి నియమాల సంహిత అంటే గ్రూప్ మీ శరీరమే. అన్ని ప్రపంచంలో, ప్రకృతిలో, మానవ శరీరములో లేనటువంటిది ప్రకృతిలో ఉండదు. అది ఎంత స్వీపింగ్ స్టేట్మెంటో, ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానమో, ఆ జ్ఞానం యొక్క పరాకాష్ఠ ఆలోచించుకోండి. మీ శరీరంలో లేకపోతే వేదాల్లో కూడా అది ఉండదు. వేదాలలో అది ఉంటే ఖచ్చితంగా మీ శరీరంలోనూ ఉంటాయి. అంచేత ఎక్కడ వెతుక్కోవాలి మీరు ప్రాకృతిక నియమాలను? మీలో వెతుక్కోవాలి. జ్ఞానము పొందటానికి ఎలిమెంటరీ స్కూల్ స్టూడెంట్ దగ్గర నుంచి పీహెచ్డీ వరకు మనము ఉపయోగించుకునేటటువంటి విధానం ఏంటో ఒకసారి జాగ్రత్తగా ఆలోచించి గమనించుకోండి. జ్ఞానం నేర్చుకోవాలి అంటే తెలిసిన వాడి దగ్గరికి మీరు వెళ్ళారు. తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాక మీరేం చేస్తారు? మీ ప్రాబ్లం చెప్తారు. నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుందో, ఫిజిక్స్ నేర్చుకోవాలనుందో, కెమిస్ట్రీ నేర్చుకోవాలనుందో, లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు ఈ రోగం ఉందనో అది ఉందనో చెప్తారు. లేకపోతే ఇంజనీర్ దగ్గరకో దగ్గరకు వెళ్తే నా దగ్గర ఇంత స్థలం ఉంది, నేను ఇంత పెట్టుబడి పెట్టగలను, నేను ఈ కట్టడం కట్టాలనుకుంటున్నాను, ఏంటి అని అడిగాక ఏం చేస్తారు మీరు? ఇంజనీర్కి చెప్పడం మొదలు పెడతారా ఎలా కట్టాలో, డాక్టర్కి చెప్పడం మొదలు పెడతారా ఏం మందు వాడాలో,
ఇంగ్లీష్ టీచర్ చెప్తారా ఏ అక్షరం తర్వాత ఏ అక్షరం వస్తారు, ఏం చేస్తారు మీరు? నోరు మూసుకు కూర్చుంటారు. నోరు మూసుకుని కూర్చుని ఏం చేస్తారు? వింటారు. ఆయన చెప్పింది వింటారు కదా. ఆ వినేటటువంటి మానసిక స్థితితో కళ్ళు మూసుకు కూర్చోండి. కానీ మీరు ప్రశ్నిస్తోంది ఇప్పుడు ఎవరిని? సర్వజ్ఞుడైనటువంటి, సర్వవ్యాపకుడైనటువంటి, సర్వసమర్థుడైనటువంటి గురువు. మీరు నిజంగా మౌనంగా ఉండగలిగితే ఖచ్చితంగా గురువు చెప్తాడు మీకు. ఎంత సింపుల్ గా అద్భుతమైనటువంటి వేద విజ్ఞానాన్ని అందించారు వాళ్ళు. టెక్నిక్ కూడా ప్రశ్న, మీరు మౌనంగా కూర్చుని ఉంటే లాభంగా, మౌనముగా కూర్చుని గురువుని ఉపాసన చేయాలి. గురువు దగ్గర కూర్చోవాలి. ఎక్కడున్నాడు ఆ గురువు? లోపలే ఉన్నాడు కదా. మరి వాడిని వినండి. నేను కూర్చున్నా మాస్టర్, వినిపించడం లేదు. అతి సూక్ష్మమైనటువంటి శ్రమ మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. మీరు నిజంగా సైలెంట్ అయిపోగలిగితే ఆ 10 నిమిషాలు 15 నిమిషాలు ఖచ్చితంగా మీకు అనంతమైనటువంటి జ్ఞానం వస్తుంది. నాకున్నటువంటి, ఎప్పుడు నేను కూర్చున్నా ఎన్నెన్ని ఆలోచనలు, ఎన్నెన్ని బాధలు, ఎన్నెన్ని బాధ్యతలు నా నెత్తి మీద పడేస్తూ ఉంటారు వాళ్ళు. పడేశాక దాన్ని తీర్చేది కూడా వాళ్లే. నేనేం అవస్థపడను నాకు చాలా స్పష్టంగా చెప్తాను. అసలు ఏమీ జాత కాదు. కానీ ఎందుకు జరుగుతోంది ఇది? రకరకాలైన పేర్లతో సాయ్యం అనేడు, అల్లా మాలిక్ అనేడు, ఏదో పేరు. ఏ పేరు పెడితే ఏముంది? కావలసిందేంటి? ఆకాశానికి నువ్వు ఏం పేరు పెడతావు? ఇందాక చెప్పాను కదా, ఈ ఆకాశం ఏంటిట? వశిష్ట ప్రవచన వేదిక. ఆకాశం అది మాత్రం మార్బుల్. ఈ మార్బుల్ ఆకాశం కాదుగా, ఈ మట్టి ఆకాశం కాదు. ఆకాశం ఇక్కడ అక్కడ అంతా ఒకటే. మరి మీ శరీరంలో ఉన్నటువంటి ఆకాశాన్ని మీరు గమనించుకోగలిగితే, ఉరుచో అక్షరే పరమే వ్యోమన్ అధి విశ్వే నిషేధు. దేవతలందరూ కూడా అక్కడే ఉన్నారు ఆకాశంలో. వినండి. అందుకే పోతను కూడా దానవాగ్రని వింటే చాలా మంది తప్పు రాశాడు అని కంటే అని కూడా మార్చేసిన వాళ్ళు నాకు తెలుసు. అలాంటే అతి మేధావిలో నేను ఒకడిని గనక. తప్పు రాశాడు, వింటే అంటే నామోహం ఋషులు దర్శించారు కదా, కంటే అని ఉండాలి అక్కడ. తర్వాత బుద్ధొచ్చి పోతన కంటే మనం చెప్పేగా గురువుని హత్య చేశారు మనమే అని. ఆయన పుస్తకాన్ని మీరు కరెక్ట్ చేశారనుకోండి, ఆయన హత్య చేసిన దానికంటే కూడా పరమ పాతకం అది. ఒకసారి ఎక్కడో మీటింగ్ కూడా పెట్టారు వేదాలని సవరించాలని. పరమ ప్రబుద్ధుల మనం, నువ్వు ప్రాకృతిక నియమాన్ని సవరిస్తావా? నువ్వు సవరిస్తే వింటుందా అది? నువ్వు ఆ కాగిత ముక్కల్ని సవరిస్తే ఏమవుతుంది? ఏమవుదు. కానీ మన శరీరంలో ఉన్నటువంటి ఈ భౌతిక శరీరము, ఈ భౌతిక శరీరము మిగతా వ్యవస్థలను కూడా క్రోడీకరించి మయ్యాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం, నా యొక్క అధ్యక్షతన ఈ ప్రకృతి సచరాచరం, జడమైనటువంటిది ప్రాణం కలిగినటువంటి రెండింటినీ కూడా సూయతే ప్రసవిస్తుంది మయ్యాధ్యక్షేణ ప్రకృతి నా యొక్క అధ్యక్షతన. ఆ అధ్యక్షతే నీ యొక్క పరమే వ్యోమం. నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు, ఆ మౌనముగా ఉన్నప్పుడు ఆ అధ్యక్షతను నువ్వు స్వీకరిస్తున్నావు. అది స్వరాజ్యము, నీ యొక్క అధ్యక్షుడు. కానీ ఆ నీ యొక్క అధ్యక్షుడే అందరి యొక్క అధ్యక్షుడు. నువ్వు మానవుల యొక్క అధ్యక్షుడే కాదు, సచరాచరం కణము నుంచి అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు ఆ శక్తి. నాయకుడు అని ఎందుకంటున్నావు అంటే, మనం మనుషులం గనక ఆ మాట వాడాలి కనుక. కరెంట్ వచ్చింది అంటే అదేమో నడిచి వచ్చిందా? నడిచి రాలేదు కదా. కానీ కరెంట్ అనేటటువంటి మాట తెలియని వాడు ఏమనుకుంటాడు, కరెంట్ అనే వ్యక్తి వచ్చాడేమో అనుకుంటే తప్పేం లేదు కదా. అలాగే అనుకుంటాం మనం, దేవతలు నడిచి వచ్చారని. నడిచేం రాలేవాళ్ళు. మన భాష యొక్క వీక్నెస్. ఇంచేత కణము నుంచి అనంత కోటి బ్రహ్మాండకాలను ఆ సహజమైనటువంటి సంహితతో, సంహిత అంటే న్యాచురల్ లాస్ తో నడిపించేటటువంటి శక్తి నీలోనే ఉన్నది. నీలోనే కాదు, నీలోనూ అందరిలోనూ ఉండి దేనిని స్పృశించకుండా ఉంటుంది. నీ లోపల ఉంది, బయట ఉంది. నీ లోపల బయట ఉన్నా కూడా దేనిని కూడా అదే స్పృశించటలేదు. కానీ నువ్వు దానికి లొంగిపోతే, దాని అనుసారంగా నువ్వు ఒక సిద్ధి సాయిలాగో, ఒక సత్యసాయిలాగో, ఓ రాముడిలాగో, ఓ కృష్ణుల్లాగో ఓ సప్తఋషుల్లో ఒకళ్ళలాగో వీళ్ళందరూ కూడా ఏమయ్యారు, ఆ పరమే వ్యోమన్ ఆ మౌనానికి లొంగిపోయారు. లొంగిపోకుండా నువ్వు చేయగలిగేదేం లేదు. నువ్వేదో ఉద్ధరించి చేసుకుంటాను, నేనేదో చేయగలుగుతాను అంటే ఉత్తనే భూమి మీద నుంచి నువ్వు విరవీగటమే తప్ప ఏమీ జరగ. హిరణ్యకశిపుడు విరవీగాడు, రావణాసురుడు విరవీగాడు, వాళ్ళిద్దరికంటే మనం గొప్పవాళ్ళం కాదు. ఇంచంటే వాళ్ళకి వేద విజ్ఞానం కూడా ఉంది. రావణాసురుడికి వాళ్ళకి వేద విజ్ఞానం అంటే ప్రాకృతిక నియమాల అధ్యక్షత ఉంది. కానీ ఆ ప్రాకృతిక విజ్ఞాన అధ్యక్షత మూడు లోకాల వరకే వ్యవహరిస్తుంది, భూర్ భువః స్వః. అది జరిగాక అది దాటాక ఇంకా రాక్షసత్వము ఉండదు, అసంభవం. అది దానికి లొంగిపోతాడు వాడు. ఈ ఇంతవరకు ఏంటంటే నేను ఈ ప్రకృతిని కంట్రోల్ చేస్తాను, నేను అంటే ఈ శరీరము. ఈ శరీరము ప్రకృతిని కంట్రోల్ చేయలేదు, కానీ శరీరము లోపల ఉన్నది ఖచ్చితంగా ఇప్పటికీ ఏనాటికి ప్రకృతిని కంట్రోల్ చేస్తూనే ఉంటుంది. ఈ శరీరం ఉన్నా లేకపోయినా ఆ శక్తే అందరి శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది. నీ శరీరం కూడా దానిలోని భాగమే కనుక దాన్ని కంట్రోల్ చేస్తుంది కనుక ఈ ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అనే పేరుతో, భావాతీత ధ్యానము అనేటటువంటి పేరుతో, క్లీం బీజ సాధన అనే పేరుతో, శ్రీం బీజ సాధన అనే పేరుతో ఏదైనా మీరు పేరు పెట్టుకోండి. ఏ బీజాలు లేకపోతే నేను అనుకుని కూర్చోండి. కావలసింది ఏంటి? ఆ గురువుకి, ఆ పరమ గురువుకి, ఆ మౌనానికి సర్వత్రా ఏ శక్తి అయితే వ్యాపించి ఉండి అన్ని కణముల నుంచి ఈ విశాలమైనటువంటి గ్రహాలన్నింటినీ కూడా ఒకే కక్షలో నియమానుసారము ప్రతి కణానికి, ఆ కణానికి కావలసినటువంటి నియమము, ఉప్పు కణం పక్కన పెట్టాం, పంచదార కణం పక్కన పెట్టాం, పక్కపక్కన ఉన్న ఉప్పు కణము ఉప్పు లక్షణాలే కలిగి ఉంటుంది, పంచదార కణము పంచదార లక్షణే కలిగి ఉంటుంది. నువ్వేమీ చేయలేవు, దాని ధర్మం అది ధర్మం రక్షది రక్షత. ఆ ధర్మాన్ని కనుక నువ్వు అర్థం చేసుకుంటే, ఆ వేద ధర్మాన్ని కనుక అర్థం చేసుకుంటే, ఆ జ్ఞానాన్ని కనుక అర్థం చేసుకుంటే నువ్వు చేయగలిగేది ఏం లేదు. ఇంకా చేసేదేదో అదే చేస్తోంది, ఇప్పుడు అదే చేస్తోంది. నీ తెలివితేటల వల్ల నువ్వు తిన్నా అన్నం అరుగుతోందా? నీ తెలివితేటల వల్ల నువ్వు నన్ను చూడగలుగుతున్నావా? నీ తెలివితేటల వల్ల ముక్కు వాసన చూస్తుందా? ఇంకా నువ్వు చేసేదేంటిటా పిచ్చి? కానీ నువ్వు చేసేదేంటిటా? అసలు నువ్వేం చేయగలవు? చూడొచ్చింది నువ్వు విను, ముక్కు దెబ్బడేసింది ఏది వాసన చూడు, క్యాటరాక్ట్ వచ్చింది ఏది చూడు, జుట్టు ఊడిపోతుంది ఏది జుట్టు ములిపించుకో. మిత్ర హెయిర్ ఆయిల్ వాడకుండా, వాడితే ములుతుంది మళ్ళీ అంటారు మీరు అది. కానీ అక్కడ కూడా ఏంటది ప్రాకృతిక నియమాలు. అక్కడ కూడా అందులో కూడా వాడేదేంటి? వేదమే, ప్రాకృతిక నియమాలే. అంచేత ఈ పాయింట్ అర్థం చేసుకోండి. కళ్ళు మూసుకుందాం. లొంగిపోయాడు. ఆ లొంగిపోయినటువంటి వ్యక్తిని ఏ గవర్నమెంట్ ఏం చేయలేకపోతుంది. వాడి శరీరాన్ని చంపేయవచ్చు. మీ హిందూ ధర్మము ఈ దేశంలో ఉండకూడదు అని అనేక మంది వచ్చి చావగొట్టి చంపేసేయవచ్చు అందరినీ. కానీ ఆ ధర్మం ఎక్కడ పోతుంది? పోదు. ఎక్కడ పోతుంది ఆ ధర్మం? ఆ ధర్మస్థాపన జరగాలి అంటే మీకు ప్రైమ్ మినిస్టరు, ఎమ్మెల్యే, ఎంపీ అక్కర్లే. స్వ ఆత్మరాజ్య స్థాపన, నీ యొక్క ఆత్మని నువ్వు దర్శించగలిగితే. మరి దర్శించాక నా కోరికలన్నీ తీరుతాయా? ఆత్మకు తెలియదు, అది నాకు తెలియదు. నేనే చెప్తా, నీ కోరికలు తీర్చేపాటి శక్తి ఆత్మకి లేదు అని నేను అంటలేదు. కానీ నీ కోరికలన్నీ ఆత్మ తీరుస్తూ కూర్చుంటే ఖచ్చితంగా నాకు ఆత్మ మీద డౌట్ వస్తుంది. ఇక్కడ ఏదో ఉంది గందరగోళం. తీరుస్తే తీరుస్తుంది, తీర్చకపోతే తీర్చదు. ఏది చేసినా కూడా మేము ఆ ఆత్మరాజ్యం యొక్క వ్యవస్థను అంగీకరిస్తున్నాము. నువ్వు అంతకంటే నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా జరుగుతున్నది అదే. మళ్లీ మళ్లీ అది గుర్తు చేసుకోండి. అంచేత తెలివైన వాళ్ళు ఏం చేయాలి? నోరు మూసుకుని దాని రాజ్యాన్ని అంగీకరించేసామనుకో, గొడవ తిరుగుతుంది. ఈ సప్త ఋషులు చేసిన పన్నదే, ధ్రువుడు చేసిన పన్నదే, ప్రహ్లాదుడు చేసినటువంటి పన్నదే, దేవర్షి నారదుడు చేసినటువంటి పన్నదే. ఇప్పుడు మనము కూడా సాహసించి చేద్దాము అనుకుంటున్నటువంటి పని అదే. అంతవరకు మనం వెళ్ళగలం, ఆ తర్వాత చేయవలసింది గురువు, మనం చేయలేము. నిజంగా నువ్వు ఆత్మని గెలుచుకోగలిగితే, నిజంగా నీ యొక్క స్వశక్తితో ఆత్మని గెలిచి ఈ క్షణం నుంచి నేను ఆత్మజ్ఞానిని అయిపోతాను అని కూర్చుని అయిపోయావు అనుకో, ఖచ్చితంగా ఆత్మ కంటే నువ్వు ఎక్కువ శక్తివంతుడివి కదా. అవవు, ప్రతి దానికి ఆత్మీయమైనటువంటి ఒక సంబంధం ఉంది. ఆత్మీయ సంబంధం అంటాం, ఎందుకంటామో తెలియదు చాలా మందికి, అంతే కదా. ప్రతి దానికి కూడా ఒక ఆత్మీయమైనటువంటి సంబంధం ఉంది. దేశకాల పరిస్థితుల్లో ఆత్మీయమైనటువంటి సంబంధం ఎప్పుడు జాగ్రత్తం, ఎప్పుడు అది జాగృతం అవుతుందో అందరూ ఆత్మజ్ఞాన సంపన్నులైపోతారు, దాన్ని సత్యయుగం అంటాం. ఆ కాలం ఇప్పుడు చాలా దగ్గరికి వచ్చింది కనుక తెలివైన వాళ్ళు చేయవలసినటువంటి పని ఏంటి అంటే ఆ వేద విజ్ఞానాన్ని, ఆత్మ విజ్ఞానాన్ని, ఆత్మచేతనత్వాన్ని పట్టుకోవాలి. మనం పట్టుకోవాలంటే ఏం చేయాలి, నువ్వు అక్కడ ఉండిపోతే ఏం పని చేస్తున్నా ఏమి చేస్తున్నా మూడు పూటలా సంధ్యావందనము చేసుకుంటూ, ఇంచేత ఆ సంధ్యావందనములో ఆత్మజ్ఞానానికి కావలసినటువంటి వైదిక రుక్కులు ఉన్నాయి. అంచేత వేద రుక్కుల యొక్క శక్తి ఇప్పుడే చెప్పుకుందాం కదా, అంతమైనటువంటి అపారమైనటువంటి ఆ జ్ఞానసాగరుడు, అద్భుతమైనటువంటి ఓజస్సు, తేజస్సు, వర్చస్సు అంతా ఆత్మలోనే ఉన్నాయి. అంచేత ఎప్పుడైతే మీరు మౌనంగా కూర్చోవటంలే, మీరు మౌనంగా కూర్చోటమే తప్పు చేశారు. భావాతీత ధ్యానం అని పేరు ఎందుకు పెట్టారంటే ఏ భావం మీకు రాలేదు. నాకు భలే ఏడుపు వచ్చింది మాస్టర్, ధ్యానం చేస్తూ ఉంటే కన్నీళ్లు కార్చాను మాస్టర్, గంగలో దిగావు, రాముడు కనిపించాడు మాస్టారు, ఇంకా పరమ గంగలో దిగావు అనమాట, ఆకారాలు కూడా కనిపించటం మొదలెట్టాయి, నామము వద్దు రూపము వద్దు ఈ ధ్యానంలో, మిగతా చోట్ల కనిపిస్తే తప్పు కాదు. అది ఇక్కడ మనము ఆ వేద రాజ్య స్థాపనలో ఏమీ కనిపించదు. ఆకాశంలో మీకు ఏదైనా కనిపించిందంటే అది ఆకాశం కాదు, అంతేగా, అదే అర్థం చేసుకోండి. ఆకాశం కంటే సూక్ష్మ లోకాలకి వెళ్ళాలి మీరు, సూక్ష్మ తలాలకి వెళ్ళాలి మీరు. శబ్దము ఆకాశము యొక్క గుణము, శబ్దాతీత స్థితి, ఆకాశతీత స్థితి అని మాట మనం వాడగలిగితే, అంచేత మీకు ఏమీ కనిపించకూడదు, అక్కడ ఏమీ ఉండకూడదు. అనంతమైనటువంటి చేతనత్వం మునిగిపోండి ఆ చేతనత్వంలో. ఎప్పుడైతే మీరు మునుగుతారో, మిరపకాయ బజ్జీలు వేస్తున్నప్పుడు నాకు ఈ భావం ఎప్పుడు వస్తూ ఉంటుంది, మరి సంబంధం లేని భావం అయినా వీడు ఏం చేస్తాడు, మిరపకాయని తీసుకెళ్లి అందులో ముంచుతాడు, ఇందులో పిలిచి వేస్తాడు, కవర్ వచ్చేస్తుంది దానికి. అలాగా మనం ఎప్పుడైతే ఆత్మ చేతనత్వంలో మునిగి బయటకు వస్తామో మన చుట్టూరా కూడా ఆ ఆత్మ యొక్క సంరక్షణ వస్తుంది కనుక, అలాంటి జ్ఞాన సంపన్నులు అజేయులు కనుక దాన్ని అజేయమైనటువంటి భారతీయత అనేటటువంటి పేరు దానికి అందుకొచ్చిందా, ఇన్విన్సిబుల్ ఇండియా. ఎవడు వాళ్ళని గెలవలేరు, ఋషులు అవును గెలిచారు. ఎవడు గెలవ వాడంతట వాడు ఓడిపోతాడు తప్ప నువ్వు వాళ్ళని గెలవలేవు. భీష్ముడిని చంపలేకపోయారు. కృష్ణుడు చంపగలడన్న మీ ఉద్దేశం నిజంగా అనుకుంటే కృష్ణుడి మీద భక్తితో లొంగిపోయాడు. వాళ్ళని ఎవరు గెలవరు, కానీ ఎందుకు లొంగిపోతారు, చావు అనివార్యమని తెలుసు కనుక, వాళ్ళు జీవించి ఉన్నా మనం ఉపయోగించుకోము అని తెలుసు కనుక చచ్చిపోతారు వాళ్ళు. కానీ చాలా గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, సమాజం మారింది, కాలం మారింది. ఇదివరకు వాళ్ళు అనుకున్న దానికంటే ముందు గురువులు చచ్చిపోతూ ఉంటే శ్రీరామ శర్మ ఆచార్య మాత్రం 5 ఏళ్ళు ఎక్కువ బతికాడు అనుకున్న దానికంటే. ఆయన శిష్యులు నిజంగా గొప్పవాళ్లే. గురువుని కనీసం 5 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఇచ్చారు, జీవించనిచ్చారు. కానీ ఎప్పుడైతే మీరు ఆ టెక్నిక్ అర్థం చేసుకోండి, ఏం చేయాలో మీరు కూర్చుని. ఆత్మరాజ్య స్థాపన అంటే ఇదే, స్వరాజ్య స్థాపన అంటే ఇదే. ఓ ఎమ్మెల్యేని ఓ ఎంపీని మనం ఎన్నుకోవటం లేదు, కానీ ఇలాంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారనుకోండి, ఇది ఒక లాగా పాస్ చేసేస్తే ఈజీ అయిపోతుంది కదా. దానికి ప్రయత్నాలే తప్ప ఈ ఎమ్మెల్యేషిప్ ఎంపీలు ఏం లేదు, ప్రైమ్ మినిస్టర్లోనూ ఏం లేదు. ఇంచేత వాళ్ళందరూ ఏం చెప్తారు, నీ దగ్గరికి వచ్చి నేను నీ సేవకుణ్ణి, అంతేగా. తర్వాత వాళ్ళు మన నెత్తి మీద ఎక్కి కూర్చోవచ్చు, ఓటు అడుగుతున్నప్పుడు మాత్రం గ్యారంటీగా వాళ్ళు నీ సేవకుడే. నీ సేవకుడు నీకేం చేయగలడు, పిచ్చి కానీ మీకు భలే పిచ్చి పిచ్చి బాటలు, పిచ్చి పిచ్చి ప్రయత్నాలు, ఏమిటో ఈ గందరగోళం అంతా. కానీ మనకేం అనుమానం లేదు, మనకేమి గందరగోళం అక్కర్లేదు. ఆ మహాకాలుడే, ఆ చక్రవర్తే మనము, మనము అదే. ఆ చక్రవర్తిత్వము ఉన్నా కూడా ఈ అడుక్కు తింటాం ఏమిటి, ఎందుకు ఈ బాధలు మనకి అంటే, ఆ చక్రవర్తిత్వాన్ని ఒప్పుకోవటంలే. చక్రవర్తి భిక్షగాని వేషం వేశాడు, నేను చక్రవర్తిని, నేను కిరీటాన్ని పెట్టుకుని వేషం వేశాడు అన్నాడు అనుకోండి, ఫ్లాప్ అవుతుంది పిక్చర్. అంతేగా, అర్థమైందా? అంచేత నేను నేనుగానే ఉంటాను, నేను మారను, కానీ నాకు అన్ని రావాలి. ఎలా సంభవం అది? నువ్వు మారాలి, నువ్వు అనంతమైనటువంటి చేతనత్వానికి లొంగిపోవాలి. అది ప్రాక్టీస్ చేయండి. మీకు దీక్ష తీసుకున్నటువంటి వ్యక్తులుంటే మీకు ఇవ్వబడినటువంటి మంత్రాన్ని ఉపయోగించండి, లేకపోతే మిగతా వాళ్ళు ఓంకారాన్ని ఉపయోగించండి. ఆ అనంతమైనటువంటి చేతనత్వ సాగరంలో మునిగిపోయి మునిగిపోయి అపారమైనటువంటి శాంతి కణములో ఉండి, యోగస్థ ఆ శాంతిలో ఉండి, కురుకర్మాణి మీ పనులు మీరు చేసుకుంటానికి ప్రయత్నిద్దాం. వెళ్ళిపోదాం సాధనలోకి, కూర్చోండి అలాగా. ఓం.